శంకర్ విజయం శ్రవణ పుస్తకం రెండవ భాగం 26వ అధ్యాయం ప్రపంచ సారతంత్రం. సృష్ట్యాదిలో నామరూపాలు లేవు. జ్యోతిస్వరూపమైన ప్రకృతి చిన్మాత్ర బిందువుగా ఉంది. సృష్టిని ప్రారంభించాలనే ఆశయంతో ప్రధాన ప్రకృతి తనను తాను స్థూల సూక్ష్మ పరాబిందువులుగా విభజించుకుంది. దేవనాగరి లిపిలో ఆ అనే అక్షరంలో నాలుగు ముక్కలుగా కనిపించే ఆకాశమే చిన్మాత్ర బిందు ప్రకాశాన్ని విభజించి చూపి సృష్టి రచనకు నాంది పలికింది. ఈ విభజన జరిగే క్రమంలో మొదటిగా ఆ కాంతి స్థావరం నుంచి అవ్యక్తమైన నాదం వినిపించింది. ఆ నాదం కారణమై చంద్రమండలం ఏర్పడింది. బిందు విసర్గలు కాకుండా మిగిలిన 16 అక్షరాలు ప్రాణకళలతో ప్రకాశించాయి. వాటి నుంచే సమస్త భువనాలు పుట్టాయి. కా నుంచి భా వరకు గల 24 కలిసి సూర్యమండలం అయ్యాయి. దానికి కా భా ఖా బా ఇలా 12 కళలున్నాయి. వాటి నుంచే జీవరాశులన్నీ పుట్టాయి. అయితే ఏ జీవిలోనూ సృష్టికర్త 24 సంపూర్ణ తత్వాలను పొదగలేకపోయాడు. చిట్ట చివరకు తనకు ప్రతిరూపంగా పూర్ణజీవిగా మానవుణ్ణి రూపొందించాడు. ఆ దేహానికి అచ్చులు ప్రాణం పోశాయి. యా నుంచి క్షా వరకు ఉన్న 10 అక్షరాలే పంచభూతాత్మకమై కర్మ జ్ఞానేంద్రియాలను కలిగించాయి. ఇక హల్లులలోని దుర్గాక్షరాలలో చిట్ట చివరిదైన మకారమే ఆత్మ అవుతున్నది అని నారాయణుడు మునుపు సృష్టి మొదలైన క్రమాన్ని చతుర్ముఖ బ్రహ్మకు ఉపదేశించాడు. శంకరగళం ప్రపంచ సారతంత్రాన్ని ప్రవచిస్తోంది. అతడి ప్రవాహ ధోరణికి మండనమిశ్రుడు మొదట విస్మయపడ్డాడు. కర్మకాండను ప్రవచించిన పూర్వ మీమాంసను జీవితకాలము ఆరాధిస్తూ వచ్చిన వ్యక్తి అతడు. దానిని కాదని జ్ఞానకాండను బోధిస్తున్న శంకరుణ్ణి వ్యతిరేకించడమే పనిపెట్టుకున్నప్పుడు వాదనలోకి వేదాంత శాస్త్రాన్ని రానివ్వకుండా చూసుకోవలసింది. అతడు ఆ పని చేయక పొరపాటు చేశాడు. దానితో శంకర విజయం నల్లేరు మీద బండి నడక అయింది. ఇప్పుడు మండనమిశ్రుని ఇల్లాలైన ఉభయ భారతి వాదానికి సిద్ధపడింది. శంకరుణ్ణి పూర్వ మీమాంసకు ప్రాతిపదికగా నిలిచిన తంత్రశాస్త్రంలోకి దించింది. మండనమిశ్రునికి ఈ పరిణామం ఒక వంక మోదాన్ని ఒక వంక ఖేదాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే అతడు శంకరుణ్ణి తన గురువుగా మనసా అంగీకరించి ఉన్నాడు. కనుక ఎలాగైనా తన గురువే చివరకు విజయం సాధించాలని ఆరాటపడుతున్నాడు. ఉభయ భారత్ సాగించిన యోగ ప్రస్థానాన్ని 3 విభిన్న భూమికలలో నిరోధించి ఆమెను త్రిపుర భువనేశ్వరి వనదుర్గా శక్తులుగా దర్శించి ఆకర్షించి నెలూరించినవాడు శంకరుడు. శబ్దమయ్యే ప్రపంచమనే మహారణ్యంలో అపూర్వము అలభ్యమైన పుష్పాలను ఏరుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు. అతడి వేగానికి ఉభయ భారత్ అడ్డుకట్టలు వేస్తోంది. తమరు ఆత్మవిద్యా విశారదులు. అందుకే రుద్రరూపమైన మకారం ఆత్మ అని చెబుతున్నారు. నిజానికి కా నుంచి మా వరకు ఉన్న 25 హల్లు అక్షరాలను స్పర్శలు అని పిలుస్తారు కదా, మకారానికే ఎందుకంత ప్రాధాన్యం? అడిగిందామె. మా వర్ణానికి ముందు తర్వాత కూడా సృష్టి ఉంది, కానీ సమస్తము అందులో నుంచే తిరిగి అందులోనే లయం అవుతోంది. హల్లులన్నీ అచ్చులతో కలిసినప్పుడే ప్రాణబంతాలు అవుతున్నాయి. వాటి తర్వాత వచ్చే అంతస్తములైన యారా లాభాశాలు సూర్యశక్తితో నిండిన వ్యాపనములు. వాటి నుంచే పంచభూతాలు వచ్చాయి. ఇక గాలిని పైకి ఊదుతూ పలిగే అక్షరాలను ఊష్మాలంటారు. అవే షా సా హా లాక్ష అనే 5 అక్షరాలుగా మారి అగ్నిశక్తితో నిండి పంచేంద్రియాలు అయ్యాయి. స్పర్శలని పిలిచే హల్లులకు యా నుంచి క్షా వరకు గల వ్యాపన ఊష్మాలకు అచ్చులు ప్రాణం పోసినప్పుడు స్వరం ఏర్పడి దేహంలో కదలిక వస్తుంది. అయినా దేహం వేరు, ఆత్మ వేరు. అందువల్ల మకారమే ఆత్మ యొక్క లయస్థానం, రుద్రరూపం అన్నాడు శంకరుడు. కలగలిసిపోతున్న పెదవులు రెండింటినీ విశేష ప్రయత్నంతో విడగొట్టాలని ప్రయత్నిస్తుంటే దేహంలోని నాడీ తంత్రులన్నింటినీ స్పర్శిస్తూ నాసిక నుంచి పెదవుల నుంచి ఒకేసారి మకార ధ్వని పుడుతుంది. ప్రాణమనే అచ్చును కలబోయకుండా హల్లుగానే మకారాన్ని ఉచ్చరిస్తే పుట్టే నాదం లోపలే లయమైపోతూ ఉంటుంది. మెళకువలోని అనుక్షణము ఏదో ఒకటి వింటూ ఉండకపోతే అసలేమీ తోచదు మనకు. అర్థం పర్థం లేకుండా రొదపెడుతూ హోరు పుట్టిస్తూ వినిపిస్తున్న ధ్వనుల మైకంలో పడి ఇంద్రియ శక్తులను నిష్క్రియగా నిస్తేజంగా మార్చుకుంటూ ఉంటాం. వింటున్న దాని నుంచి ఏదో అర్థం తీసుకోవాలని వింటూ చదువుతూ తప్పించిపోతూ ఉంటాం. కానీ మనలో కన్నులు మూసుకుని వింటున్నది ఎంతమంది, చెవులు మూసుకుని చదువుతున్నది ఎంతమంది? ఆడంబరంగా శబ్దాలను పోగేసుకుంటూ ఉంటే లాభం లేదు. దానికి పరమైన పరమేశ్వరుని తెలుసుకోలేదంటే నీ చదువు వృధా అంటుంది భాగవతం. నోరు నవ్వంగా హరికీర్తి పాడమంటోంది. లయస్థానం సంగతి సరే, అక్షరశక్తి సృష్టి స్థితులను ఎలా పాలిస్తుంది? ఉభయ భారతి తదుపరి ప్రశ్న వేసింది. అకారం సృష్టికర్త రూపం, ఆకారం అతడి స్త్రీ రూపం, ఇకారం శివస్వరూపం, ఈశత్వం అతడి శక్తి, ఉకారం స్థితికారకత్వం విష్ణురూపం, అతడి స్త్రీ రూపమే ఊ. అక్కడి వరకు ఉన్న ఆరు అక్షరాలను ఊర్ములు అని పిలుస్తారు. సృష్టి స్థితి లయలు ఏర్పడిన తర్వాత జగత్ వ్యాపారం కొనసాగడానికి ముందుగా తొలి ఆరు అక్షరాల నుంచే ఆకలి, దప్పిక, శోకం, మోహం, జననం, మరణం అనే ఊర్ములు సంభవించాయి. అప్పుడు జగన్మాత్మక అగ్నిబీజ రకారం నుంచి కళలను గ్రహించి రూ రూ అలు అలు అనే సంధ్యాక్షరాలను జనింపజేసింది. అవి వాయు రూపాన్ని పొంది ఊర్ధ్వ అధోముఖాలుగా కుడి ఎడమ నాసికలలో ఉత్తరాయణ దక్షిణాయలను సాగించాయి. ఆ తర్వాత ఈశ్వరీ శక్తి హిరీంకారమై గుణ కరణ సంఘాత చేతన శక్తుల చేత బిందు విసర్గలతో సహా మిగిలిన అచ్చులను ఉచ్చరింపజేసింది. ఆ తరువాత ఈశ్వరీ శక్తి హిరీంకారమై గుణ కరణ సంఘాత చేతన శక్తుల చేత బిందు విసర్గలతో సహా మిగిలిన అచ్చులను ఉద్భవింపజేసింది. ప్రాణం పుట్టుకను, స్థితిని, లయను లిపి రూపమైన కాంతిగా నాదంగా దర్శింపజేస్తున్నాడు శంకరుడు. కదలికి ఏ ప్రాణ సంకేతం? అదే సృష్టి ప్రారంభంలో అవ్యక్త నాదంగా వినిపించిందన్నారు కదా. నాదం విస్తరించిన తర్వాత అయినా అదేమిటో తెలిసిందా లేదా? ఇంతకు నాద బిందువుల స్వయంయోగంలో వినపడిన ఆ తొలి వాదం ఏది? ప్రశ్నించింది ఉభయభారతి. ఓంకారం, సమాధానమిచ్చాడు శంకరుడు. అకార ఉకార మకారాలను కలగలిపితే ఓ అనే అచ్చు అక్షరం పుడుతుంది. దానికి బిందువు నాదాలు కలిసినప్పుడు ఓం అవుతుంది. ఆ నుంచి క్ష వరకు అక్షర సమన్వయం అంతటినీ కలిపి 50 కళలున్నాయి. ఆ కళలన్నీ ఓంకారంలో ఉన్నాయి. అదే సృష్టిలో వినపడిన తొలి నాదం. ప్రణవాన్ని ఉచ్చరిస్తున్నప్పటి లయం కంఠం నుంచి కిందికి పోతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఓంకారాన్ని కపోల బిందువుతో కలిపి రాయడాన్ని బట్టి ఆ నాదం ఊర్ధ్వగతిని సూచిస్తుంది. దానిని సహస్రారంలోని బిందుస్థానంగా సమయాచార శాక్తేయులు చెప్తారు. బ్రహ్మజ్ఞానం పొందుకోరే వారికి ఏకైక శరణ్యం ఓంకారమే, వివరించాడు శంకరుడు. కాంతిని మీరు స్త్రీ రూపంగా, ప్రకృతిగా, ప్రధానగా, జగన్మాతగా వర్ణిస్తున్నారు. నాదం శివస్వరూపం కనుక పురుషునిగా వర్ణిస్తున్నారు. వారిద్దరిలో ముందుగా పుట్టిన వారెవరు? ఉభయభారతి చిక్కుముడి వేసింది. శంకరుడు తర్కాన్ని వినిపించాడు. ఒకడు తల వంచుకుని కూర్చున్నాడు. ఉరుము శబ్దం వినపడింది. తలపైకెత్తి చూస్తే మెరుపు కాంతి కనవచ్చింది. ఆకాశం ఇంకా ఆసక్తిగా చూడడం మొదలుపెట్టాడు. ఉరుము పుట్టిన చోటు నుంచే మెరుపు వెలుగులు విస్తరించడం కానవచ్చింది. ఒకేసారి పుట్టిన కవలల్లో ముందుగా బయటకు వచ్చిన ప్రాణి ఎప్పుడూ రెండోదే అవుతుందనేది లోక సామాన్య వ్యవహారం. మొత్తం మీద కాంతి ఎల్లప్పుడూ ఉన్నది. శబ్దం దానిని విస్తరించేందుకు సమకట్టింది. శబ్ద సముచ్చయమే మంత్రమై వినిపించింది. లిపిబద్ధమైనప్పుడు దానిని బీజాక్షరమన్నారు. దేవతా స్వరూపాన్ని ఆ అక్షర రూపంలో చూడటానికి ఋషులు ప్రయత్నించారు. బీజాక్షరానికి దేవతా నామాన్ని కలిపి స్పష్టమైన ఉచ్చారణతో పదే పదే మననం చేసినప్పుడు సాధకునికి హృదయంలోనే ఆ దేవతా స్వరూపం కాంతి రూపంలో దర్శనమిస్తుంది. దైవవాణి నాదమై వినిపిస్తుంది అని ఉభయతారకమైన సమాధానమిచ్చాడు శంకరుడు. ఉభయభారతి మరో మలుపుకు తిరిగింది. ఇంతకు అక్షర జగత్తును కన్న తల్లి ఎవరు అని అడిగింది. హకారమే జగత్ ప్రసూతిక. నాభి నుంచి అగ్నికిళగా పుట్టిన హకారనాదం అహనాథాన్ని పూరించి కంఠమూలం నుంచి వాయు రూపంగా బయటకు వెలువడుతుంది. హ్రీంకార మాయాబీజ స్వరూపిణి అయి భువనేశ్వరి ఈ చతుర్దశ భువనాలను నిర్మించింది. అది అంతుపట్టకుండా విస్తరిస్తున్నప్పుడు విష్ణువు హంసగా మారాడు. హ్రీంకారంలోని కుండలిని శక్తిని సవితగా మార్చి మోసుకెళ్ళి సూర్యునిలో నిక్షేపించాడు. మనం నివసిస్తున్న భువన బ్రహ్మాండానికి కావలసిన పోషక శక్తి అంతా సూర్యుని నుంచి వస్తున్నది. చర్మచక్షువులతో చూడలేని సూర్యునిలోని ఆ సవితా శక్తి మనలోనికి గాయత్రి ఉచ్చారణ వల్ల వచ్చి చేరుతుంది అన్నాడు శంకరుడు. అయితే మనం నివసించే భువన బ్రహ్మాండానికి ఆవల మరెన్నో బ్రహ్మాండాలు ఉన్నాయన్నమాట. మనం దర్శిస్తున్న ఈ సూర్యుడు కాక మహాసౌరశక్తి వేరే ఉన్నదన్నమాట. దర్శ మొదలు పౌర్ణమి వరకు 16 కళలు ప్రదర్శించే ఈ చంద్రుడు కాకుండా వేరే చంద్రమండలం ఉన్నదన్నమాట. అవును, భూమండలం నివాసితులైన మనం ఇక్కడ చర్మచక్షువులతో దర్శిస్తున్నవన్నీ మూలాశక్తులకు ప్రతీకలే. ఇవన్నీ నిజశక్తులతో మనకు అనుసంధానం కలిగించగలవు. ఆ శక్తి ఋషులు నిర్మించిన మంత్రనాదానికి ఉంది అని ఘంటాబద్ధంగా చెప్పాడు శంకరుడు. అయితే పరమశివుని పాలభాగాన కనిపించే నిలవంక ఏది? దానికి సమానమైన శక్తి కళ ఏది? మళ్లీ ప్రశ్నించింది ఉభయభారతి. చంద్రునికి మొత్తం 16 కళలున్నాయి. యోగి అయిన ఆయన ధరించే మొదటి కళకు పేరు నివృత్తి. ఆయన ఏడింటి భవభూతిగా ఉన్నప్పుడు రుత్వాన్ని పోలి ఉండే రేచుక అనే చంద్రకళని ధరిస్తాడు. సతి ఆయనను వరించింది. 8వదైన రూకారాన్ని పోలి ఉండే మోచికా కళను ఆశ్రయించి ఆమె గోముఖి అయి తిథి స్వరూపుడైన శివుణ్ణి కూడుతుంది అన్నాడు శంకరుడు. శ్రీ విద్యారత్న సూత్రాలను, శుభగోదయ స్తుతిని అందించిన గౌడపాదని శిష్య పరంపరలో సాక్షాత్ శంకరుడు ఇప్పటికీ పరమశాక్తి అయినగా అవతరించాడు. ఎన్నెన్నో విశ్వమహారహస్యాలను సంకేతార్థాలను చేసి శ్లోకాలుగా ప్రపంచ సారతంత్రంతో పొందుపరిచాడు. అతడికి ముఖ్య శిష్యుడైన పద్మపాదుడు దానికి విశేష వివరణతో కూడిన వృత్తిని రచించి ఇతరులకు వివరించాడు. ఉపాసనాకాండ కూతమిచ్చిన ఆ ప్రపంచ సారతంత్రాన్ని తర్వాతి కాలంలో ఎందరెందరో విభిన్న కోణాల్లో విశ్లేషించారు. ఆనాడు కుమార సంభవ సృష్టికర్త సన్నిధిలో శంకరుడు కళామయ ప్రపంచాన్ని మహోన్నతంగా ఆవిష్కరించాడు. బిందు నాదకళా సంయోగాలపై ఆ చర్చ సుదీర్ఘంగా సాగింది. రీంకారణలోని అగ్నిశిఖ క్లీం శక్తి అయి పురుషుణ్ణి ఆకర్షించింది. తిథిస్వరూపుడైన రుద్రుడు ఎన్ని వేల యుగాల వరకు గోముఖి అనే పేరు గల శక్తికలతో రమిస్తూ ఉండిపోయాడో ఎవరికీ తెలియదు. దక్ష యజ్ఞం సతీవియోగానికి కారణమైంది. శివునిలో నైరాశ్యం ఆవరించింది. మూలాధారంతో పరాబిందువుతో కలిసి అదే పేరు కలిగిన నాదమయుడై తనలో తానే దాగిపోయాడు. అప్పుడు ఆయనను స్థాణువు అని పిలిచారు. ఆ స్థితి నుంచి ఆయనను మణిపూరంలోని తన స్వస్థానానికి సూక్ష్మకళగా ఆకర్షించింది పార్వతి. శివుడు సామాన్య స్పందనతో పశ్యంతి వాక్కుగా వెలువడ్డాడు. కార్యబిందువు హృదయ స్థానానికి ఆ నాదాన్ని లాగినప్పుడు మధ్యమ వాక్కుగా సూక్ష్మామృత కళను, విశుద్ధి సహస్రాకారాల మధ్యకు అతడిని ఆమె ఆహ్వానించినప్పుడు వైఖరి వాక్కుగా జ్ఞానామృత కళలను ప్రదర్శించాడు. సద్యోజాతుడై శివుడు ఆప్యాయనీ కళను ప్రదర్శించినప్పుడు శక్తిదానని జ్వాలాముఖియే అందుకుంది. అనుగ్రహేశ్వరుడై వ్యాపనీ కళను ప్రదర్శించినప్పుడు ఆమె ఉల్కాముఖిగా మారి ఒడిసిపట్టింది. అక్రూరుడై వ్యోమ రూపాన్ని ధరించినప్పుడు ఆమె శ్రీముఖి అయి శివతత్వాన్ని జగత్తుకు వెల్లడి చేసింది. మహాసేనుడై అనంతరూపాన్ని ధరించినప్పుడు విద్యాముఖి అయిన ఆయనను 64 కళాస్వరూపాలతో వర్ణించి తనివి పొందింది. ఇవన్నీ అష్టమి నుంచి పాడ్యములోపు కృష్ణపక్షంలో జరిగిన సంగతులు అన్నాడు శంకరుడు. జగత్ వ్యాపారం కొనసాగడానికి జగజ్జనని తర్వాత దిశలో ఏం చేసింది? ఉభయ భారతి కీలకమైన తదుపరి ప్రశ్న వేసింది. కామ అగ్ని నాదాలనే 3 క్రియలను చేపట్టింది అని సమాధానమిచ్చాడు శంకరుడు. ఖండద్వయయుత చతుర్థస్వర విశిష్ట కామకళ అని కదూ గౌడపాదులు సూత్రీకరించారు అని ఉభయ భారతి ముక్తాయింపుకు ఆది తాళం వేసింది.